నిన్ను విడుదల ప్రారంభించుకున్న కళ్యాణోత్సవ యజ్ఞంలో దక్ష ప్రజాపతి అజ్ఞానం చేత శివుడు లేని యజ్ఞాన్ని చేస్తూ ఈశ్వర ద్రోహం చేయడానికి సిద్ధపడ్డాడు. అతను బుద్ధి చెప్పాల్సినటువంటి అమ్మవారు క్రమంగా తన శరీరాన్ని ఛేదించాడు అనే విషయం వరకు చెప్పుకున్నాం. యోగాగ్నితో శరీరాన్ని ఛేదించారు అతన్ని. ఎందువల్ల అంటే శివనిందావరుడైన దక్షుడికి కూతురుగా ఉండదలుచుకోలేదు, దాక్షాయుధంగా ఉండదలుచుకోలేదు. ఎప్పుడైతే ఈ వార్త పరమేశ్వరికి తెలిసిందో ఆయన తన జటాభూతంలో ఒక జగను తీసి అక్కడ ఉన్నటువంటి చిరది స్థాపించాడు. వెంటనే అందులోంచి ఒక మహాశక్తి ఉద్భవించింది. అంటే ఒక్క జగలోంచి ఒక శక్తి ఉద్భవించిందంటే మిగిలిన జటాభూతంలో ఎన్ని శక్తులు ఉన్నాయని ఊహించుకోండి. శివుడు అంటే ఒక మహాశక్తి ఇస్తాడు. మనకున్నట్టు అవయవాలు కావు దేవతలు. ఒక్కొక్క అవయవం ఒక్క శక్తి స్థానం. దేవతల నేత్రంలో అంటే దక్షిణ శక్తి స్థానం. అలాగే జటాభూతం ఏమిటంటే సమస్తమైన అనేక ఉద్రశక్తులు ఆ జటాభూతంలో ఉంటాయి. అందుకే ఒక్క శివమూర్తిని ధ్యానిస్తే అనేక శక్తులను దర్శించారు. అందులో ఉద్భవించే వాడు ఎలా ఉన్నాడంటే ఒక్కడు కాదు, ఆయనతో పాటు ఒక శక్తి, ఆయనతో పాటు ఒక ధనము ఇందు వచ్చి అది ఎలా ఎలా వచ్చేలా పరమేశ్వరుడైనటువంటి వీరభద్ర స్వామి అనే దాన్ని గందిస్తూ కోటగా చెప్తున్నారు భాగవతం. అఖిల లోక భయంకరులను వీరభద్రుడు దయించే మారణవృత్తులను వీరభద్రుడు దయించే మారణవృత్తులు ఎలా ఉన్నాడు స్వామి చూడండి. వీరభద్ర స్వామి ధ్యాన లక్ష్యం అభ్రంతిహారీల దీర్ఘీల ఆకారం అంటుకున్నంత పొడవు ఉన్నట్ట విశాలమైనటువంటి హస్తంలో ప్రకాశిస్తున్నాడు. పైగా చేతులు ఎలా ఉన్నాయంటే అవి మెరుగుపడుతూ అగ్ని జ్వాలని అలాంటి జగాభిత ఉన్నట్టు. పైగా చేతులు ఎలా ఉన్నాయంటే గమనిస్తున్నాడు ఇక్కడ చండీ చేతులు వాడు వీరభద్రుడు. ఈ వెయ్యి చేతుల్లో వివిధ ఆయుధం ధరిస్తున్నాడు. దానితో మూడు కళ్ళతో ప్రకాశిస్తున్నాడు. మూడు కళ్ళలో చూసిన కాంతులతో ముందు విరిగిపోతున్నాయి. పైగా కఠిన కరకట కథాల సంస్థలు జరుగుతున్నాను. కోరలో ప్రకాశిస్తున్నటువంటి వాడు అఖిలో ఒక వ్యక్తుడే కపాల వనమాల అస్థిమాల కపాలమాల వనమాల రెండు జరుగుతాయి. ఇందులో విశేషమైన ఎందుకు ప్రకాశిస్తున్నాడు వీరభద్రుడు. ఎప్పుడైనా సరే వీరభద్రుడికి ధ్యానం కాల విషయం ఇది సరిగ్గా స్వామి మల్లికార్జున స్వామికి దర్శనం చేసి వెలుగు మీద రాగానే ఇలా తిరగడం వీరభద్ర స్వామి అనిపించారు. మొత్తం శివ పరివారం అన్నీ ఉన్న చోట రాదు కైలాసంగా తిరిగి వీరభద్ర ధ్యానం రక్షిస్తున్నాను. నామంలో విశేషానికి వీర భద్ర ఆయన ఎంత వీరుడు అంత భద్రుడు. సాధారణంగా వీరత్వం ఉన్న వాళ్ళ వల్ల క్షేమం లభిస్తుంది అని చెప్పరు. కానీ పరమేశ్వరుడు వీరత్వం లోకానికి క్షేమం కలిగించడానికి అంతేగాని అది భయంకరంగా ఉగ్రంగా ఉండేది కాదు. ఆ భయంకరంలో కూడా మన భయాన్ని పోగొట్టడానికి అభయస్థలు అది స్వామి యొక్క ఉగ్రస్వరూపం ఏదైతే ఉందో ఆ వీరత్వం మనకు భద్రత్వం కలిగిస్తుంది. వీరుడైన వాడే మనకు రక్షకుడుగా ఉండగలదు. అంతేగాని మనకి రక్షకుడుగా పెట్టుకున్న వాడు మాకంటే బాధ్యత అనుకోండి. మన ధైర్యంగా అనుగ్రహించడం అందు మన రక్షించేవాడు వీరుడై ఉండాలి. పైగా భద్రత్వం కలిగించాలి. అంటే లోకరక్షణ కావలసిన వీరత్వం భద్రత్వం రెండూ కలిగిన చదువుతుంది వీరభద్రుడు. ఈ వీరభద్రుడికి శివుడికి భేదం లేదు. దీపం నుండి వచ్చిన మరో దీపానికి మొదటి దీపానికి భేదం ఉందా? రెండు ఒకే జరుగుతుంది. అందుకే వీరభద్ర నామం శివ అష్టంత్రిక నామాలు కూడా ఇది వీరభద్ర ఆయన అని కలుగుతుంది. అది వీరభద్ర గొప్ప చదువుతుంది. వీరభద్ర క్షేత్రంలోకి అనేకం ఉన్నాయి. ఒకటి ఇక్కడ ప్రాంతం దగ్గర ఉండటం కాకుండా నిన్న మనం ప్రస్తావన చేస్తున్న నాగదూతి అనే ప్రాంతం వీరభద్ర క్షేత్రం. అదే విధంగా పట్టిశం అని మనకి గోదావరి జిల్లా ఉంది, అది వీరభద్ర క్షేత్రం. పొగవి అనే పేరుతో తెలంగాణలో ఒక భూమి వీరభద్ర క్షేత్రం ఉంది. ఇవన్నీ చాలా మహిమాన్వితమైనది. వీరభద్రుడికి చేసే నమస్కారం ఒక అక్షరం కలిగిస్తుంది. ఈ వీరభద్రుడి యొక్క తేజస్తే తెరభేరు తెలుసుకోండి. శివాజీ కోరుతుంది సింగుల విడుపు ఆలయం మీద వస్తూ ఉంటే గోడ మీద చెరభేశ్వర విగ్రహం చెక్కబడి విషయం. ఇది ఇవాళ రెండు రూపాయలు వచ్చే సింగుడు వీరభద్ర శరభేశ్వర కూడా చెప్పడం. ఇప్పుడు పరమేశ్వరు యొక్క రూపాలు గురించి చెప్తున్నాం. శివుడు శాంతముక్తులు ఉగ్రముక్తులు రెండు ఉన్నాయి. ఎందుకంటే రెండింటితోనే మనల్ని కాపాడేవాడు. అందుకు ఎప్పుడైనా ఏ దేవత ఉపాసనలోనైనా మూడు రకాల ముక్తులు ఉంటాయి తెలుసుకోండి. గౌరవముక్తులు, యోగముక్తులు, ఉగ్రముక్తులు అని మూడు రకాలు. ఇది ఏ దేవత ఉపాసన ఉంటుంది. అమ్మవారి ఆరాధనలో కూడా భోగ, యోగ, ఉగ్ర మూడు రూపాలు ఉన్నాయి. విశ్వారాధనలో కూడా ఉన్నాయి. ప్రతి దేవతా ముక్తులకు మూడు రకాల స్వరూపాలు ఉంటాయి. ఇందులో ఏ ముక్తి గొప్పది మీకు వివరిస్తే అప్పుడు చెప్పుడు కానీ ఏ ముక్తి కావాలి. భోగముక్తులు అంటే పార్వతీ సమయంలో కేరళంలో కూర్చున్న వాడు, వృషభ వాహనంపై పార్వతీదేవిలో ఉన్నవాడు, ఇలాంటివన్నీ కుటుంబంలో కూర్చున్న పరివార ముక్తి, వీటిని భోగముక్తులు అంటారు. భోగముక్తుల్ని ధ్యానిస్తే మనకి సుఖాలు సంపదలు లభిస్తాయి. చక్కటి భోగం లభిస్తుంది. భోగాన్ని అనుభవించగలిగే శరీర ఆరోగ్యం మొదలైనటువంటి ఇస్తారట భోగముక్తులు. యోగముక్తులు, యోగముక్తుల్ని ధ్యానం చేస్తే మనకి జ్ఞానాన్ని శాంతిని ప్రసారం చేస్తారు. ఆ యోగముక్తులు ఏమిటంటే దక్షిణామూర్తి, దత్తాత్రేయేశ్వర గారు ఇలాంటివన్నీ యోగముక్తులు. ఇప్పుడు ఉగ్రముక్తులు, ఉగ్రముక్తులు అంటే వీరభద్రుడు, శరభేశ్వరుడు, నరసింహస్వామి, కాళీదేవి, ఇవన్నీ ఉగ్రముక్తులు. ఉగ్రముక్తులు ఎందుకంటే మనం రక్షించగలుగుతాం. అంటే రక్షణ కోసం ఉగ్రముక్తులు, జ్ఞానానికి శాంతికి యోగముక్తులు, సుఖానికి సంపదలకి భావముక్తులు. ఇప్పుడు ఏ ముక్తులు మనకు కావాలి? ముగ్గురు కావాలి, ముగ్గురు కావాలి. లేకపోతే ఎలాంటి మూడు ఉండవచ్చు. పైగా మనల్ని బాధించే శత్రువులు ఏమో మనకు తెలియదు. అవి బయట ఎన్ని రకాలు ఉన్నాయో, లోపల ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. అదే పరమేశ్వరుని ధ్యానిస్తే తన ఉగ్రముక్తులతో మనం రక్షణ కలిగిస్తాడు. అది వీరభద్ర శరభ. ఈ శరభ అనే చదువు కూడా ఇప్పుడే మనం వ్యాఖ్యానిస్తున్నాం. శరభ అనేటటువంటి జంతువు తెలియదు. ఎందుకంటే అనేక జంతువు జాతులు అంతరించిపోయినట్టు శరభజాతి కూడా అంతరించిపోయింది. డైనాసార్ ఉండే చెప్తున్నారు కదా, అలాగే శరభజాతి ఉంటే ఇది సింహం కంటే బలీయమైనటువంటి మహాజంతుడు. ఇది భూమి ఎందు గగనమునందు కూడా తెలియజేయవచ్చు. అది దాని యొక్క చదువు. పైగా రెక్కలు కూడా ఉంటాయి. పదం చూస్తే సింహంలా ఉంటుంది. ఇలా వర్ణించారు వారు. ఆఖరికి ప్రబంధ సాహిత్యంలో కూడా శరభ వర్ణన చాలా కనిపిస్తుంది. అసలు శరభో భీమ సమేష్ణు చదువుతున్నాక విష్ణు సహస్రనామాల్లో కూడా శరభ అనేటువంటిది ఉగ్రమైనటువంటి జంతువు. సింహాన్ని మించి ప్రతాపం తీసుకున్నాడు. అలాంటి శరభేశ్వరుడు యొక్క ధ్యానం ఎలా చేయాలంటే రెండు రెక్కలు. ఈ రెండు రెక్కలు ఏమిటి అంటే కాళీ దుర్గ ఆకపక్ష అని వర్ణించారండి. శివునికి రెండు రెక్కలు శరభేశ్వర రూపంలో ఒకటి కాళీ శక్తి, ఒక దుర్గా శక్తి. శరభ ఉపాసంలో కాళీ దుర్గా రెండు శక్తులు వస్తుంది. పైగా జ్యోతిష్తత్వం అంతా ఆయన యొక్క పాదములు జరుగుతుంది. భవ్యమైన స్వరూపం ముఖం అంతా అగ్నిమై అటువంటి శరభేశ్వరుడు ధ్యానం మనల్ని రక్షిస్తున్నది. దీని సాళువేష అంటారు. సాళువు శబ్దం కొందరు పెట్టుకోవడం కూడా దూరం రోజుల్లో కనబడింది. సాళువు నరసింహరాయలు, కృష్ణదేవరాయలు యొక్క వచ్చి సాళువ అన్న శరభ అన్న ఈ శరభేశ్వర ధ్యానం మనకు రక్ష. ఇవాళ మనకి స్వామి అనుగ్రహంతో రెండు రూపాయలు వచ్చింది వీరభద్ర శరభేశ్వరుడు. శరభేశ్వర స్వరూపు ఇప్పుడు నిజానికి వీరభద్ర నుంచి రాలేదు, తర్వాత కాలంలో కూడా వచ్చింది. మనకి ధ్యానం కోసం నేను ఇప్పుడు ప్రస్తావన చేశాను. ఉగ్రము మొత్తాన్ని వీరభద్రుడు శరభేశ్వరుడు ఒకే తత్వం. వీరభద్రుడు ఉద్భవించగానే శివుని వద్దకు వెళ్ళి అడిగట్ట ఏం చేయమంటారు, ఏం చెయ్యగలడో ముందు చెప్పి ఏం చేయమంటారో అని అడుగుతున్నాడండి. ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. ఇంతవరకు పోతన గారి పద్యం చెందాం కదా, ఇప్పుడు శ్రీనాథుల్లో వెళ్ళాలి. వదనంబు జగతి మృంగుదున బ్రహ్మాండంబు పదుమోవ కుండంగ పాండురంగ పిండి పీఠంబుగా పృథివీ ధరంబులు అడంతును, పిండి పీఠంబుగా పృథివీ ధరంబులు అడంతును కాలదండము నమహేన దందతుగా దీసు తలలు దండ చిలంగ కాటింతును కాల ధరమహేన వృక్షివేతున చేరి వాళారునకముల అఖిల దిక్కులు శివాంతార్థమగుట ఏమి చేయుడు అనసి నిన్ను మాకు అనసు కమ్మర నిలిచి మా అప్పడింది. ఏ విధంగా ఉన్నాడు స్వామి చూడండి. ముందు అడిగాడు ఏంటంటే వదనంబు తెలిసి మృంగుదన బ్రహ్మాండందు పలుమోవకుండంత పాండురంగ. ఏం చేయమంటాడు చెప్పబయ్యా? నోరు తెరిచి బ్రహ్మాండాలు మింగమంటారా? మింగుతాడు. ఎలా మింగుతాడంటే పన్ను తగలకుండా మింగుతాడు. అంటే బఠాని గీతలు వెళ్ళి తెలుసుకుంటాడు బ్రహ్మాండాలు. అలా చేయమంటారా? పిండి పీ చంగుగా పృథివీ దరంబు రంతును కాలదండము నమ హేష
కాలదండంతో కొండల్ని పిండి చేయమంటావా చెప్తారు. అంతేకాదు నేను కాలెత్తి గట్టిగా భూమిని ఒక్కటి అంటే భూమిని మోస్తున్న ఆదిశేషు పడలు చిరుగుతాయి ఒక్కమంటారు. అంతేకాదు నా చేతులు చాటితే దిక్కుల్ని చెంచగలను అన్నాడు. అంటే అంత విస్తారమైన హస్తం అన్నాడు. ఏం చేయమంటావో చెప్పని ఒక్కసారిగా భుజం చరిచేట బ్రహ్మర బోధపలించేది. ఎలాగంటే జడధుదేయుడును కలగంగ అని, జడధుదేయుడును కలగంగ అంటే మొత్తం సప్త సముద్రాలు ఆయన చేసిన ధ్వనికి కల్లోలు పడ్డాడు. అలా నిలబడ్డాడు. నిలబడగానే పరమేశ్వరు సంతోషించి నీ వీరనక రూపానికి చాలా సంతోషించి నీకు వీరభద్రనామం ఇస్తున్నాను, వెళ్ళి దక్షేశ్వర ధ్వంసం చేయాలి. వీరభద్రుడు బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు ఆయనతో పాటు మనకు శక్తి వచ్చిందండి. ఆవిడే భద్రకాళి, వీరభద్రుడితో ఉన్నది మా భద్రకాళి, ఇంకోటి మహాకాళి అని చెప్పి వీరభద్రుడితో పాటు భద్రకాళి. ఆ వెంట అనేకమైన పరివారములు ఇవన్నీ బయలుదేరాయి దక్షేశ్వర ధ్వంసానికి. వస్తున్నప్పుడే భూమి అదిగిపోతుంది. దక్షిణ తప్పుడు వైప్రాణాలు పైన పోయి ఎప్పుడైతే అమ్మవారు అక్కడ శరీరత్యాగం చేశారో అదే ఒక అభిషేకంగా భావిస్తున్నది. దశలో ఇక్కడ విజృంభించి వీళ్ళందరూ రాగానే అందరికి తగ్గ చెప్తూ అయిపోతున్నారు. చిన్నగా వచ్చి ఆ పరివారం అంతా లోపల ప్రవేశించి అన్నిటి ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. అక్కడ కట్టిన కోరణాలు తెంచి వేశారు, కట్టిన మండపాలు తెంచి వేశారు, అక్కడ పెట్టినటువంటి పాత్రలు పగలు పెట్టారు. అది దాంతో కొందరు దేవతలు చెల్లా చెదిరైపోయారు, ఋషులు చెల్లా చెదిరైపోయారు. ఆ పరిస్థితిలో చిన్నగా దక్షుడు భయపడుతూ వెళ్ళి విష్ణు రక్షించాడు. ఇది ఋగ్వేద యజ్ఞ రక్షకుడివి రక్షించాడు. నేను ఏం చెప్పింది నీకు ఎంత మేరకు రక్షించాలో అంత మేరకు రక్షిస్తాను. నీకు మాట చెప్తున్నాను వినదయ్యా అంటున్నాడు ఇక్కడ విష్ణువు. ఎంత గొప్పవాడుతుంది. అపూజ్యా ఎత్ర పూజ్యంటే పూజ్యా ఎత్ర నపూజ్యతే స్త్రీని తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం చెప్పాడు. అయ్యా పూజించవలసిన వారిని పూజించకపోయినా, పూజించకూడని వారిని పూజించినా అక్కడ మూడు జరుగుతాయి, దారిద్ర్యము మరణము భయం. పూజించవలసిన పరమేశ్వరుని పూజించలేదు ఇప్పుడు దుష్ఫలితం అనుభవించిన తప్పదు. ముందే తప్పలేదు అని అనడానికి లేదు. నేను బ్రహ్మదేవుడు ఇద్దరు నీకు ముందే చెప్పాను, నువ్వు వినలేదు. రక్షించమన్నావు, శివునికి నాకు భేదం లేదయ్యా. నన్ను విష్ణు రూపంలో పూజించినందుకు ఇంతవరకు రక్షించాడు, నన్ను శివరూపంలో ద్వేషించినందుకు ఇప్పుడు నీకు శిక్ష తప్పదు. అయినా సరే రక్షిస్తాను అన్నాడు గనక నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు ఉండని వెళ్ళేటండి. విష్ణువు వెళ్ళగానే వీరభద్రుడు ఎదురుగా వస్తున్నాడు. వస్తూనే విష్ణు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. వీరభద్రుడు దాన్ని చేతితో పట్టుకుని నోట్లో వేస్తున్నాడు. చక్రం వేస్తున్నట్టు విష్ణు సంతోషించి భయం నీకు నేను అనుసేహిస్తున్నాను వెళ్ళు మొత్తం స్వంతం చేయి అని చెప్తూ ఒక్కడి మాత్రం తెలుసుకో నేనెవరో నీకు చెప్తున్నాను. ఇది నేను ఇప్పుడు మీకు చెప్తున్నంత బ్రహ్మాండ పురాణం కదా, ఒకటి కాదు బ్రహ్మాండ పురాణం, శివ పురాణం, కాండ పురాణం, కొన్ని శాక్తేయ పురాణాలు, ఇంకోవైపు కావ్యాలు అన్ని కలిపి ఇస్తున్నాను చెప్పాను కదా. ఇప్పుడు బ్రహ్మాండ పురాణంలోని ఇక్కడ విష్ణువు ఈ సమయంలో చెప్పిన అద్భుతమైన మాట్లాడండి. ఇది ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది. నిన్న శివాజ విష్ణురూపాయ అర్థం గుర్తుందిగా. ఆజ్యాశక్తి మహేశ్యా భిన్న విగ్రహ. ఈ విశ్వం అంతా నడిపే కూడా ఒక్కడే ఈశ్వరుడు, ఇద్దరు ముగ్గురు లేరు, ఒక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. అతడు మనం అనుకునే లోక పాలకుడు కూడా ఈశ్వరుడు. అతను ఈశ్వరుడు అంటేనే పాలకుడు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఈశ్వరుడు. కానీ ఇంద్ర ఈశ్వరుడికి ఆయన ఈశ్వరుడు అంటే అది మహేశ్వరుడు అని పేరు. మహేశ్వర అంటే ఇది అర్థం. విశ్వేశ్వర, మహేశ్వర ఇవన్నీ ఆయనకున్న పేరు. అందుకే ఆ మహేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనకున్న శక్తి కూడా ఒక్కటి. ఆ ఒక్క శక్తి అనేక రూపాల్లో ప్రపంచంలో వ్యవహరిస్తున్నాడు. కానీ ఆద్యా శక్తి మహేశ్వర చతుర్థ భిన్న విగ్రహ. ఆ మహేశ్వరుని యొక్క ఆద్యాశక్తి అంటే ఆదిశక్తి నాలుగు రూపాలతో ప్రధానంగా ఉంది. ఆ నాలుగు రూపాలు ఏమిటంటే భోగే భవానీ రూపాత దుర్గా రూపాత కంజరే భోగేత కాళికా రూప కుంగ్రూపాత మదాస్మిక. ఇది చెప్తున్న అద్భుతమైన మాట్లాడండి. ఆ తల్లి భోగే భవానీ రూప ఆదిశక్తి ఉన్నది. ఆవిడ దృష్టిలో అందరికీ సుఖాలు సంపదలు ఇచ్చేటప్పుడు భవానీ అని పేరు తెలుస్తుంది. గౌరీ భవానీ, ఆ భవానీ అనగానే సౌమ్య రూపం. ఈ సౌమ్య రూపంలో సృష్టిలో అందరికీ సుఖాలు సంపదలు ఇస్తుంది భవానీ. ఆకలే ధర్మరక్షణ కోసం వచ్చేటప్పుడు ఉగ్రమూర్తి దుర్గా అని చెప్పబడుతుంది. ఈ దుర్గా రూపాత కండరి యుద్ధం ముందు రాక్షసుని దునివాడి కాంతిని ప్రతిష్ట చేసేటప్పుడు ఆ తల్లి దుర్గా అని కోపేట కాళికా రూప. కోపంతో ఆ తల్లిని కాళీ అంటారు. అమ్మవారి కోపం ఏమిటి అంటే ప్రళయకాలంలో జగత్తుని తరువాత లాక్కోవడం, భోగాలిచ్చేటప్పుడు భవాని, ధర్మం ప్రతిష్ఠ చేసేటప్పుడు యుద్ధాలలో దుర్గ, కోపంలో కాళిక, ఆ శక్తి పురుషులు ధరిస్తే నేను అన్నాడు. విష్ణు అంటే ఎవరు? అమ్మవారి యొక్క పురుషులు. ఇది పెద్ద రహస్య విజ్ఞానం అది సామాన్యంగా. అందుకే పరమేశ్వరుని యొక్క శక్తియే విష్ణు. ఇప్పుడు దీపం అక్కడే ఉంటుంది, కాంతి వ్యాపిస్తుంది, అవునా లేదా? ఇక్కడ మన దీపం పెరిగిస్తే దీపం ఇక్కడ ఉంది, కాంతి ఎక్కడ ఉంది? మొత్తం గదంతా వ్యాపిస్తుంది. అలాగే శివుడు దీపం లాంటి వాడైతే శక్తి కాంతి వ్యాపిస్తుంది. ఈ కాంతి విశ్వం అంతా వ్యాపించి మనం వ్యాపించిన కాంతి తెలుస్తుంది, కానీ కాంతికి మూలమైన జ్యోతి తెలియట్లేదు. ఆ జ్యోతి శివుడు, ఆ కాంతి శక్తి. శక్తి వ్యాపించింది కదా, వ్యాపించిన వాడు అంటే విష్ణువు అన్నాడు. కనుకని శివుని యొక్క శక్తి వ్యాపించి విష్ణువు అయింది. దాని మీద మగ పుల్లింగంతో చెప్తే విష్ణు అన్నారు, స్త్రీలింగంలో చెప్తే వైష్ణవి అన్నారు. అదే శక్తి. కనుకని అమ్మవారికి విష్ణువుకి భేదం లేదు. ఆ కారణం చేతనే అమ్మవారిని విష్ణువుని కలిసి మనం సోదరి సోదరులు అంటుంటాం, పద్మనాభ సహోదరి. సరస్వతి జనాభ సోదరి అని కీర్తన కూడా ఉంటుంది. జాగరత్న వారైతే కామాక్షదేవిని చూస్తూ రాజరాజేశ్వరి రామ సహోదరి అని కీర్తించారు. రామ సహోదరి విష్ణు సోదరి అంటే అర్థం ఏంటి? ఉభయో ఒకే స్వరూపం చెప్పడం కోసం ఆ విధమైన భావాన్ని అందించారు. కనుకనే యా ఉమా తా స్వయం విష్ణు హోని శాస్త్రం. ఉమాశంకర యోగం తయోగు విష్ణు విచ్చేదే మనకు శాస్త్రం. ఉమాశంకరుని కలిపి చూస్తే అదే విష్ణుతత్వము. అది విష్ణువునకు శివునికి ఎందుకు భేదం లేదన్నారో మరొక్కసారి ఇప్పుడు గ్రహించండి. నిన్న మనం మంత్ర వ్యాఖ్యానమే చేసుకున్నాం, శ్రీ విష్ణు రూపాయల నుంచి వాళ్ళు. ఇప్పుడు ఇది తీసుకోండి. మొత్తానికి ఇక్కడ నాలుగు రూపాలే చెప్పాడు. అందుకు ఆయనకి నాకు భేదం లేదు. శివ సంకల్పం ఒకటి, విష్ణు సంకల్పం ఒకటి ఉండదు. మా ఇద్దరిది ఒకటే హృదయం. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. శివుడు దక్షేజ్ఞ భక్తం చేయాలనుకున్నాడు అంటే నేను అనుకున్నట్టే. ఆయన సంకల్పాన్ని ఏ ఒక్కరూ కూడా అధిగమించలేదు. శివుని సంకల్పం అధిగమించలేదు. ఆ సంకల్పం నేను అది అని చెప్పి నేను నీకు అనుమతిస్తున్నాను వెళ్ళను. వెంటనే బయలుదేరి వీరభద్రుడు చక్కని పరివారంతో అక్కడ ఉన్నటువంటి అనేకమైన దేవతలు బుద్ధి చెప్పాడు. కొందరిని వాళ్ళు చిరగబాకుంటే నోరెత్తలేదండి. ఈ కథలో ఉన్న విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఏదైనా తేడా వస్తే దేవతలు కంట్రోల్ చేస్తారు, దేవతల్లో ఏదైనా తేడా వస్తే కంట్రోల్ చేసేవాడు శివుడు. అని తెలిస్తే నీ కోణంతో పరిశీలించండి. నీకు ఆలోచిస్తే అనేక రకాల దేవతలు పొరపాటు చేసినప్పుడు శివుడు శిక్షించిన జరుగుతుంది. శివుడు శిక్షించే వాళ్ళు ఎవరు లేరు, శివుడు సర్వశిక్షకుడు. ఇది తెలుసుకోవాలి. అందుకే దేవతలందరినీ వీరభద్రుడు చిరగబారుతుంటే ఒక్కడు చిక్కు మనం కూడా భరించారు. కొందరికి పళ్ళుడై, కొందరికి వికలాంగుడు అయ్యారు. అలా కొట్టాడు ఒక్కొక్కరిని కూడా వీరభద్రుడు ఆయన పరివారం చేసి. ఎందువల్ల కొట్టారండి? ఇప్పుడు ఇది తెలుసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు నలుగురికి ఫలితం వస్తుంది. కర్తా కారయిక చేయడం వేరకష్ట అనుమోదక అని పని చేసేవాడు, చేయించేవాడు, తర్వాత ప్రేరేపించేవాళ్ళు కొందరు. ఏమి ఏమి చేయండి అని ప్రేరేపిస్తారు వాడు, మూడో వాడు. నాలుగో వాళ్ళు ఏమిటంటే అనుమోదక, అంటే బాగుందండి మీరు చేసింది చాలా సంతోషం అని అంగీకరించేవాడు. ఈ నలుగురికి ఆ ఫలితం డిస్ట్రిబ్యూట్ అయింది. కర్తా కారయిక చేయడం ప్రేరకష్ట అనుమోదక, వీళ్ళకి తత్వా సమభాగిన అన్నారు. ఈ నలుగురికి ఫలితాన్ని సమంగా విడదీసిస్తారు కదా. ఇది ఎంత మంచి మాట. అందుకే మంచి పనులు మనం చేస్తే మంచిది, చేయిస్తే మంచిది, లేదా ప్రేరేపిస్తే మంచిది, ఏది చేయకపోతే బాగుంది అనడమే. అప్పుడు ఆ మంచి పని ఫలితం నలుగురికి వస్తుంది, అలాగే చెడ్డ పని కూడా దుష్ఫలితం కూడా అదే విధంగా వస్తుంది. అందుకు శివుడు ఏమి యజ్ఞం చేస్తున్నాడు తెలిసి కూడా కూర్చున్నారు కదా దేవతలు, ఆ దుష్కరిత ఫలితం అనుభవించారు. అదే శివుడు తనను పూజించలేదని వచ్చి శిక్షించేవాడు కాడు. తెలుసుకోండి, ఎప్పుడు భగవంతుడు తనను పూజించలేదని శిక్షించడు. ఎవరైతే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు శిక్షిస్తారు. ఈశ్వర కృత్యం అంటే అదే కదండి. ఈశ్వరుడు అంటే ప్రభు. ప్రభు ఏం చేస్తాడు? ధర్మబద్ధంగా ఉన్నటువంటి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించాలని శిక్షిస్తాడు. అదే కదా ప్రభుత్వం అంటే. అది జగత్ ప్రభుత్వం ఎవరిది? జగదీశ్వరుడు, విశ్వేశ్వరుడు. అదే ధర్మం తప్పితే ఏడిపిస్తాడు, ధర్మంలో ఉంటే ఆనందింపజేస్తాడు. అందుకే ఆయన రుద్రుడు అని పేరు. రుద్ర అనే శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. రోదనము కలిగించేవాడు రుద్రుడు. తప్పు చేసినప్పుడు అనిపించలేదు, కానీ శిక్షను గురించేటప్పుడు ఏడు వస్తుంటుంది. ఒక్కడు అడుగుతాడు, నేనేం పాపం చేసేది, నాకు ఇంత శిక్ష, నువ్వేం చేసేదో చూపిస్తే నన్ను తప్పుగా శిక్షిస్తున్నావు అంటారు. ప్రతి వాడు ఎందుకంటే ఊరకునే ఏది రాదు, దుష్కర్త కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణ సంబంధంతో నడుస్తుంటుంది. ఊరకునే భగవంతుడు ఖాళీగా కూర్చొని రాజుని కొట్టాలని కొట్ట వారి వారి కర్మల గడుగలంత ఫలం ఇచ్చేవాడే పరమాత్మ. ఎందుకంటే మన పని కర్మలు చేసుకుంటూ పోవడమే, కర్మ జడం, దాన్ని ఏమీ చేయలేదు. నువ్వు చేసిన కర్మను చూసి ఫలం ఇచ్చేవాడు అంటున్నాడు. అందుకే కర్మ పిఫలం కర్మ తడం అన్నారు ఉపదేశారంలో రమణుడు వారు. అంటే కర్మ జడమే, ఫలం ఇచ్చేవాడు ఉన్నాడు, అది ఇస్తుంది. కర్మఫల ప్రదాత, ఆ కారణం చేత దుష్కర్మ ఫలమిత చేశారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ద్రోహం ఏంటంటే ఈశ్వరుని అవజ్ఞ చేయడం ఒకటి. అమ్మవారు శరీర త్యాగం చేశారు. ఎక్కడైతే స్త్రీ కంట నీరు పెడుతుందో, ఎక్కడ స్త్రీ దెబ్బతింటుందో అక్కడ మొత్తం అన్ని కార్యాలు దెబ్బతింటాయి. ఇది తెలుస్తారు అక్షాత్ అమ్మవారే బాధపడ్డారు. అందుకే తలకంటి కంట కన్నీరు రుచిని స్త్రీ ఇంత ఉండదు సుమ్మి అన్నాడు సుమతి గారు. స్త్రీ కంట నీరు పెడితే ఆ ఇంట్లోనే సుఖం ఉండదే, అందులో కన్న కూతురు ఆడబడుతు ఇంటి ఆడబడుతూ ఆడ దుఃఖిస్తే ఉంటుందండి. దాని కలిసి ఎన్ని చూస్తున్నాడు కదా దారిదారు. అందరూ పరమేశ్వరుడు ఆగ్రహం వస్తుంది. చూసారా యజ్ఞం విరుద్ధంగా చేసినప్పుడు ఆయన ఏం పట్టించుకోలేదండి, అమ్మవారు పట్టించుకున్నారు. అందుకే శివ నింద చేస్తే శివుడు పట్టించుకోడు, ప్రకృతి పట్టించుకుంటుంది. ఇది తెలుసుకోవచ్చుంది. పరమేశ్వరు నింద చేస్తే పరమేశ్వరుడు ఏమి పట్టించుకోడు, ప్రకృతి పట్టించుకుని ఏదో రూపంలో కూడా ఎందుకంటే ప్రకృతి విజయం బీచింది అంటే ఏదో కాని పని మనం చేశాను. దక్షేశ్వర సంస్థం అనే ఘట్టం ఉన్నది, అది ప్రపంచానికి పాఠం. అది ఎలా పాఠం అని చివరికి ప్రతిదానిలో కథ చెప్పి దానిలో ఉన్న తత్వ సంకేతం విప్పుతున్నాం మనం. ఆ సమయంలోనే కొంత గద్దె ఉపక్రమించారు. ఎందుకంటే ఆరు మాకు అక్కడ లేదండి, కానీ ఆ సమయంలోనే కడుగుతారు వారి అంత తేలిగ్గా తెలుసుకుంటాయి కళ్ళు తెలుసుకుంటే ఎప్పుడు బాగుంది. సరే ఇప్పుడు విషయంలో ప్రవేశిద్దాం. మొత్తం దక్షేశ్వర సంస్థం ఈ చేసేటప్పుడు ఏంటంటే యజ్ఞ దేవత లేడి రూపం ధరించి పారిపోతుంది. పట్టుకున్నాడు వీరభద్రుడు, పట్టున తలఖండించాడు. దీని అర్థం ఏంటంటే శివుడు లేడి యజ్ఞం ఎలాంటిది అంటే తల లేని మృగం లాంటిది అని చెప్పడం కోసం పనిచేశాడు. దాని తర్వాత వీరభద్రుడు దగ్గరికి చిన్నగా వచ్చాడు, భయపడుకుంటున్నాడు. వీరభద్రుడు దక్షిణ దగ్గరికి వచ్చాడు, పట్టుకున్నాడు వీరభద్రుడు. పట్టుకుని శివనిందా పరుడు అయ్యాడు నువ్వు శివరింద చేసే తనక ఇంపే లాభం అని ఖర్చతో ఖండించాడు. ఆ తల ఎగిరి అగ్నిగుండలో పడిపోయింది, పడిపోయాడు దక్షిణ. దాంతో వీరభద్రుడు మొత్తం యజ్ఞమంతా ధ్వంసం చేసి విజృంభించి చిన్నగా కైలాసలోకానికి వెళ్ళి వచ్చిన పని చేశాడు. ఈ లోపల బ్రహ్మదేవుడు బాధపడ్డాడు, ఎంతకాలంలో కొడుకండి తప్పు చేశాడు ఏం చేస్తాడు. పైగా ఈ ప్రజాపతిని దేవతలందరినీ సమరించాల్సిన బాధ్యత బ్రహ్మగారి. దానితో చిన్నగా కైలాసానికి వెళ్ళి మొరబెడతామని ఆయన బృహస్పతి మరికొకరి పెద్దవాళ్ళను పట్టుకుని విష్ణువు బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళందరూ కైలాసానికి చేరుకున్నారు. వాళ్ళు ఎలా వచ్చారు అంటే కైలాసానికి వచ్చిన శివుడు మహాకోపంగా ఉంటాడేమో అని వచ్చేస్తుంది. ఇది ఒక రమ్యమైన ఘట్ట, ఇక్కడ మరొక మూర్తి రాబోతున్నాడు. చిన్నవాళ్ళ అదృష్టమైన అదృష్టం, చెప్పిన వాడికి మరీ అదృష్టం. ఎందుకంటే ఒక్కొక్క మూర్తి వస్తున్నాడు మనకు, ఈ ప్రతి మూర్తి మనకు కావాల్సిందే. సరిగ్గా వెళ్ళేటప్పటికల్లా ఎలా ఉన్నాడో చూడు చూడండి. వీళ్ళు అనుకున్నట్టు లేక పరమ శాంతంగా ఉన్నట్ట. ఎక్కడున్నాడు అంటే కైలాసంలో పెద్ద బలి పెట్టుతుంది. ఉజ్వలంబై శతయోజనంబుల పొడవు పంచసప్తయోజనంబులు వరకును కలిగి. ఇది పోతన గారి వల్ల నేను చేస్తుంది. పోతన గారు భాగవతం ఎంత అందంగా వర్ణించారో తెలియదు. అలాగే ఈ వర్ణనంతా వ్యాపం చేసింది భాగవతంలో. నేను చెప్తున్నది విష్ణు సంబంధమైన గ్రంథంలో ఉన్న శివవర్ణం, అది మర్చిపోకండి. ఎందుకంటే శ్రీవర్ణం పెట్టుకున్నాడు వ్యాసుడు. విష్ణు భక్తులు వస్తే శివుడిని మాని నిందిస్తే వాళ్ళకి దక్షిడిగా పట్టిన గుర్తు పడుతుందని చెప్పదలుచుకున్నాడు. అది శివభక్తులు విష్ణు నింద చేసిన ప్రమాదమే. నీకు ఇష్టదైవాన్ని ఆరాధించు, ఇతర దైవాన్ని ఆయన యొక్క స్వరూపంగా భావించు. ఇదే మన సంప్రదాయం. కలి దోషాల్లో ఒకటి భేదం చూడదు. అందుకే ఇక్కడ మోతన్ గారు వర్ణిస్తున్నటువంటి రమణ వ్యాస భాగవతాన్ని వెళ్ళాలని చెప్తారు. ఎలా ఉంది పెద్ద మర్రి చెప్తుంది. ఎంత ఉన్నది అంటే 100 యోజనాల పొడవు అన్నాడు. యోజనము అంటే వరాహమిహిరుడు ఇచ్చిన లెక్క ప్రకారంగా సుమారు 10.5 మైలు. 10.5 మైలు ఒక యోజనం అయితే 100 యోజనాల పొడవు ఉంది మర్రి చెప్పి. విస్తారం ఎంత ఉందయ్యా అంటే అంటే 75 యోజనాలు. పంచసప్తమి యోజనం అంటే 75 యోజనాల విస్తీర్ణంతో ఉన్నటువంటి బలి చెప్పండి. అంటే నా బలి చెప్పుతాయండి అంటే కైలాసం మర్చిపోతుంది. భూమి కైలాసంలో మొదట్లో కూర్చున్నాడు శివుడు. ఎలా కూర్చున్నాడంటే ఇంతకనందాది సిద్ధకం తేజు శాంత విగ్రహం వివేకుడు. ఒకటి గారు ఎంత రకంగా చెప్తున్నాడు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కనక సందనాలు చూస్తున్నట్ట యుద్ధకనందాది సిద్ధకం తేజు శాంత విగ్రహం వాత్సల్యుడు. శాంత బుద్ధి భవించినట్టున్నాడు, వాత్సల్య భావంతో దయతో చూస్తూ ఉన్నాడు. పైగా సభ్యజానుడు మీద సభ్య బాహుడు చాటు, ఆ ఎడమ మోచేతి నుంచి ఆ ఎడమ మోకాలు నుంచి ఎడమ చేతి చాటే చాటి అందులో చుట్టం పడుతున్నాడు. కుడి చేతితో చిరుగుద్దు పడుతున్నాడు. పైన రెండు చేతుల్లో అమృత కలశాన్ని అక్షమాలని పట్టు కూర్చున్నాడు. చల్లగా వెతుకుతున్నట్ట ఎవరా చదువు ఆయన్ని దక్షిణామూర్తి అని అంటారు. ఇప్పుడు దక్షిణామూర్తిలో గోచరిస్తున్నాడు స్వామి. పటవిటపి సమీపే భూభాగే విషయం సకల జనానాం జ్ఞాతాకారమారాత్ త్రిభువన దుర్వీతం దక్షిణామూర్తి దేవం జనన కచ్చేర దక్షం. మీరు దక్షిణామూర్తిని చూడాలంటే ఒక్కసారి స్వామి ఆలయంలో ప్రవేశించి ప్రదక్షిణ మార్గంలో ముందు మీరు ఎడమ వైపు నుంచి వచ్చేటప్పుడు సరిగ్గా పైన చూసుకుంటూ రండి. ఆలయం అంటే చిన్నగా దర్శనం ఎలా అవుతుందో టెన్షన్ పెట్టేసి ఎవరైనా తెలిసిన ఉన్నాడో ప్రయత్నించి చిన్నగా లోపల చెప్పి నీళ్లు పోసేసి వచ్చేయడం కాదు. ఆలయం చుట్టూ తిరగండి. ఊరికి శిల్పాలు కావు, ప్రతి శిల్పం ఒక దేవతాశక్తిని ఆకర్షించి అక్కడ ఉంటుంది. వారందరి అనుగ్రహం పొందడం చాలా అవసరం. పైగా శివదర్శనంతో మీరు నేనే కాదు, లెక్కలేనటువంటి దేవతలు యోగులు ఋషులు వస్తారు. వాళ్ళందరూ ఈ ప్రదక్షిణ క్రమంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మనతో తోడున్నారని జరిగింది, భావం చేసుకున్నారు. అలా వెళ్ళేటప్పుడు సరిగ్గా మీకు ఇటువైపు ఇది ఎడం చేతి వైపు తిరుగుతారు కదా, పై కనబడతారు దక్షిణామూర్తి. వీళ్ళు పరిశీలిస్తారు దక్షిణామూర్తి గోచరిస్తారు. సరిగ్గా ఇది వర్ణించిన రూపంతో ఉంటారు. పైన మరి చెప్పి తిరుగుతుంటారు. దక్షిణామూర్తి గోల్డ్ రూపాలు ఉన్నాయి. మంత్రమాత్రమే 32 రూపాయలు చెప్పింది దక్షిణామూర్తి. వీజాక్షరాలు మారుతున్న కొద్ది రూపాల్లో భేదం ఏర్పడుతుంది. ఒక మూర్తి ఎలా ఉన్నాడు అంటే వర్ణిస్తున్నాడు, అంచిత వామోరునందు దక్షిణ పాదము తాకే అన్నది. అంటే స్వామి ఆ కూర్చున్న తీరు ఇలా కూడా మనం భావించవచ్చు. కుడి పాదం కింద పెట్టి ఆ వామ పాదాన్ని దక్షిణోరు ముందు పెట్టుకున్నాడు దర్శనం చేయదు. 9 రూపాయలు అలాగే 9 రూపాయలు ఇలా వర్ణించారు. కుడి పాదం కిందకుంది, ఎడమ పాదం తన యొక్క కుడి తరగతి పెట్టాడు. ఈ కుడి పాదం చేత ఒక రాక్షసుడు చెప్తున్నాడు. వాడి పేరు అపస్మారుడు. అపస్మారుడు అంటే ఏమిటో కదా, అజ్ఞానం. అజ్ఞానాన్ని తొక్కుతూ జ్ఞానం పైన ఉన్నాడు. అజ్ఞానం దాటితే కదా ఈ జ్ఞానం తెలిస్తే ఎంత అద్భుతమైన విషయం. అంటే తమస పరస్తాత్ అన్నారు. తమస పరస్తాత్ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసం పరస్తాత్ సమస్తకి ఆవల సమస్త అంటే అజ్ఞానం. భగవంతుడు ఎప్పుడు తెలుస్తాడో తెలిసి అజ్ఞానం దాటితే తెలుస్తాడు. అజ్ఞానం ఉన్నంతకాలం తెలియదు. అజ్ఞానం అంటే అజ్ఞానాన్ని తెలుసుకుంటే సగం జ్ఞానం ఉందంటే, కానీ మనకు అజ్ఞానం కూడా తెలియనంత అజ్ఞానంలో మునిగిపోయింది. రోగాన్ని డయాగ్నోస్ చేస్తే సగం ట్రీట్మెంట్ అంటుంది. డయాగ్నోస్ చేయ కూడా రోగంతోనే ఉంది. ఈశ్వర జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. ప్రపంచ జ్ఞానం కావాల్సినంత ఉంది, పరమేశ్వర జ్ఞానం ఇష్టమంత కూడా లేదు. ఏం చేస్తున్నాయి అందులో ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని రావద్దు పరమేశ్వర జ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొక్కివేసే జ్ఞానస్వరూపుడు దక్షిణామూర్తి. అందుకే ఎప్పుడైనా ఏ జ్ఞానం కావాలన్నా ఈశ్వర జ్ఞానం వరకు అక్కర్లేదండి. లోకంలో ఏ తెలివితేట కావాలన్నా స్వామి అనుగ్రహం వల్లే రావాలి. అందుకే దక్షిణామూర్తి అంటే శివుని యొక్క గురు రూపము, ఇది యోగ రూపము. ఇందాక చెప్పుకున్నా 3 ముక్తుల్లో యోగముక్తి ఇది. ఇది శాంతముక్తి జ్ఞానముక్తి. దక్షిణామూర్తిని ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి ఐహిక విద్యలు పారమార్థిక విద్యలు రెండూ వస్తాయి. నాకు ఇప్పటి నుంచి పరమక్కర్ లేదండి. ఏం కావాలి కదా, ఏం కావాలన్నా ఆయనే పెట్టుకోవాలి. ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలండి. ఈశ్వరుడు ఇవ్వాలి, ఇది వింటారు, ఇది తెలుసుకోవచ్చు. ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. లౌకికమైన సుఖాలు ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. పారమార్థిక సుఖాలు ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. అయ్యా నేనేమి దేవుణ్ణి ఆరాధించకుండానే నాకు లౌకిక సుఖాలు ఇస్తే ఏంటి అంటాడు ఒక ఆయన. ఇదివరకు జన్మల్లో ఆరాధించిన వల్ల ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆరాధించకపోవడం వల్ల త్వరలోనే పోతాయి, తర్వాత పోవడం. ఇది తెలుసుకోవచ్చు. అందుకే ఈశ్వర అనుగ్రహం ఏంది, ఏది లేదు. ఏది రాదు. మోక్షం కావాలన్నా ఆయన ఇవ్వాలి, భోగం కావాలన్నా ఆయన ఇవ్వాలి. భోగం అనగా ఇళ్లలోకి సుఖం, మోక్షం అనగా పరలోక సుఖం అనకూడదు. పరలోక సుఖం కూడా భోగమే. ఇహ పదాలకు అతీతమైన మోక్షం ఉంటుంది. ఇహ మన సుఖాన్ని తృప్తి అంటారు. ఈ రెండింటికి అతీతమైన ముక్తి అంటారు. ముక్తి ముక్తి రెండు ముక్తి ప్రదాయని చదివారా? అది ఆ ముక్తి ముక్తి ప్రదాయమైన తత్వమైంది. అందుకే ఆ జ్ఞాన ముక్తిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి చేతిలో చిన్నుద్ర పట్టుకున్నాడు, పుస్తకం పట్టుకున్నాడు, అక్షరాలు పట్టుకున్నాడు, భవ్యమైన అమృత కలశాన్ని పట్టుకుని ప్రకాశిస్తున్నాడు. కొన్ని ముక్తుల్లో అయితే ఇటు డమరుకును పట్టుకుని ఉంటాడు, ఒక చేతితో అగ్ని పట్టుకుని ఉంటాడు, కొన్ని దక్షిణాముక్తులు, కొన్ని అయితే వీణ పట్టుకుని ఉంటాడు. వీణా దక్షిణాముక్తి అంటారు. వీణా దక్షిణాముక్తి, మేధా దక్షిణాముక్తి, చింతానా దక్షిణాముక్తి, చిదంబర దక్షిణాముక్తి, లక్ష్మీ దక్షిణాముక్తి, ఇలా అనేక దక్షిణాముక్తులు ఉన్నారండి. అసలు దక్షిణాముక్తి అంటే ఏంటి తెలియాలి? ఇది కూడా తెలుసుకున్నాం. ఒక్కొక్క కథను ఆధారం తీసుకుని స్వామిని ఉపాసన చేయడం. దక్షిణాముక్తి అంటే ఏంటి ఇది తెలుసుకోవాలి కదండి. దక్షిణ అంటే ఏంటి? దిక్కు గురించి కాదు నేను చెప్పేది, దక్షిణమైన దిక్కు అని తెలుసుకుంది. అది నిజమే. ఎందుకంటే ఉత్తరం వైపు ఉంటాడు ఈయన, దక్షిణం వైపు చూసుకుంటాడు. అందుకే దక్షిణం వైపు చూసుకుంటాడు కదా దక్షిణాభిప్పుడు కనుక దక్షిణాముక్తి. ఇదొక అంతే కదా. దక్షిణ అంటే సమర్థత, దక్షత అని మాట విన్నారు కదా, దక్షత సమర్థత. దక్షిణుడు అంటే సమర్థుడు అని అంటారు. అందుకే ఇది సుందరకాండ చదువుతుంటే ఆంజనేయస్వామి గారు దక్షిణో దక్షిణాం దిశం అంటారు వాళ్ళని. దక్షిణుడైనటువంటి హనుమంతుడు దక్షిణ దిశలోకి చూశాడు. ఎందుకంటే హనుమంతుడు అక్కడ జరుగుతున్నాయి కదా, అక్కడ మన హనుమంతుడు దక్షిణాముఖిలో చూస్తున్నాడు వాళ్ళని మనం తెలుసుకోలేదు. దక్షిణ దిశలోకి చూసేవాడు దక్షిణాముక్తి. సర్వ సమర్థుడు దక్షిణుడు అంటే సమర్థుడు. ఏమిటయ్యా సమర్థత? ఆయన సమర్థత ఏంటి చెప్పండి? ఆయన సమర్థత కాకపోతే మన సమర్థత నిర్వాకాలన్నీ ఆయన మనమేం కావు. మనది ఏమిటయ్యా అంటే మనదేమో అనే శాంతి మనం శక్తంతా ఆయనదే. ఆయన అనుగ్రహం లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే పనులు చూడలేదు, నోరు మాట్లాడలేదు. ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక పట్టుకు తిరుగుతున్నాను కానీ వీటిని పనిచేయించేవాడు పరమాత్మ అని తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నాడు, దేవుడు ఉన్నాడా అండి అన్నాడు. నువ్వు అలా అడగడానికి ఏ శక్తి ఆధారమో ఆయనే దేవుడు. ఏ శక్తి వల్ల మనం మాట్లాడగలుగుతున్నామో, చూడగలుగుతున్నామో, వినగలుగుతున్నామో, ఇందులో ఏ ఒక్క శక్తి అని మీరు నేను తయారు చేసుకున్నామా? అది సూర్యుడికి వెలిగే శక్తి, చంద్రుడికి వెన్నెల అనబడే శక్తి, నీటికి దాహం తెచ్చే శక్తి, వాయువుకు వీచే శక్తి, భూమికి పట్టి పండించే శక్తి, ఇవన్నీ ఎవరిచ్చారు? మీరు నేనా? నాకు తెలిసి నేను ఇవ్వలేదు. మీరా? ఇలాగా ఆయా భూతములకు ఈ ప్రకృతికి అనంత విశ్వానికి శక్తిని ఇచ్చినవాడు ఎవరు? ఆ శక్తే సమర్థత. ఆయన సమర్థత ఎలాంటిది అంటే సృష్టి స్థితి లయలు మూడు చేయగలిగిన సమర్థుడు. ఈ సమర్థతకి దక్షిణ అని పేరు. అలాంటి సమర్థత కలిగిన మూర్తి దక్షిణామూర్తి. ఇది తెలుసుకోవచ్చు. సమస్త విశ్వాన్ని నడపగలిగే సర్వ సమర్థుడు అని అంటారన్నమాట. ఇది దక్షిణామూర్తి. ఎందుకంటే ఏ మాటన్నా తెలిసి చేస్తే ఫలితెలుసుకోవాలి. తెలియజేసిన దానికంటే అంటే తెలియజేస్తే లేదా అండి అంటే అందుకే కంటే అని మాట చెప్పాను. తెలియని చేస్తే తెలియని చేసినంత ఏం రావాలో అది తెలియదు. చేస్తే తొందరగా లభిస్తుంది, గొప్పగా లభిస్తుంది. అది తెలుసుకోవాలండి, తెలుసుకోవాలి. అందుకే ఉపన్యాసం. ఉడికి రావడానికి వేల మంది వస్తారు కానీ స్వామి గురించి చెప్తానండి అంటే మాత్రం అంతమంది రాలేదు. ఎందుకు? వాళ్ళకి స్వామి అక్కర్లే, వరాలు కాదు. వచ్చింది స్వామి ఏంటో తెలుసుకోండి, తెలుసుకుంటే ఇంకా బాగుంది. ఇప్పుడు దక్షిణామూర్తి అనే దాన్ని మీరు ఇప్పుడు చెప్పిన భావాన్ని మనం చేసుకుంటే వెళ్ళి చూడండి. అంతేగా దక్షిణ శబ్దానికి మూడవ అర్థం నేను చెప్తున్నాను. రెండు అర్థాలు ఏమి కదా, దక్షిణ అనే దానికి యజుర్వేదంలో దక్షిణామూర్తి ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులో చెప్తున్నారు. దక్షిణ అంటే ఏమిటి అర్థం? దక్షిణ చేముషి ప్రొక్త అన్నారు. దక్షిణ అనగా చేముషి. చేముషి అంటే బుద్ధి శక్తి అని. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పిన స్కిల్, నైపుణ్యం. ఒక్కొక్కడికి ఒక్కొక్క దానిలో నైపుణ్యం ఉంది. కుమ్మరివాడు ఉంటాడు, కొండ చేస్తాడు. మనం వెళ్ళి ఒక్కసారి చక్రం మీద మట్టి పెడితే ముద్ద అవుతుంది కానీ కొండగారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యం పెట్టాడా లేదా పరమాత్మ? అందుకే వాడిలో ఉన్న నైపుణ్యం శివస్వరూపం నమస్కారం చేయమని నమ కులాలభ్య కర్మాలభ్యక్ష భోధనమహ సృష్టిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నైపుణ్యం. ఆ నైపుణ్యం ఈశ్వరుడిగా వాడి పనిచేస్తుంది. అందుకే సృష్టి అంతా ఈశ్వరుడి భూతులను దర్శించండి ఇంత నమ్మకం మనకి చెప్తుంది. అందుకే ఒక్కొక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉన్నదా. ఈ నైపుణ్యములన్నీ ఆయనవి. అందుకే ఎవరికి ఏ విద్యలో ఏ నైపుణ్యం కావాలన్నా, బుద్ధిశక్తి పనిచేయాలన్నా మేధా దక్షిణామూర్తి అనే స్వామి వారిని ఆశ్రయించాలి. అందుకే మీ పిల్లల చేతి దక్షిణామూర్తిని కానీ ధ్యానం చేయించారు అనుకోండి, పిల్లలకి బుద్ధి తెలివి తగ్గట్లు పెరుగుతాయి, మనకు కూడా పెరుగుతాయి. దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే ఆయన దండం పెట్టుకుని మీరు చూస్తుంటే నిద్రపోకుండా పెరగదు. లేకపోతే జ్ఞానం ఎక్కదు. జ్ఞానం ఎక్కాలన్నా ఈశ్వరు అనుగ్రహం కావాలి. అందుకే ప్రవచనం చెప్పేటప్పుడు చెప్పేవాడే ప్రార్థించారు కాదు, వినేవాళ్ళు కూడా ప్రార్థించారు. చెప్పేవాడు ఎదుగుతున్నాడు దీంట్లో అంటే సరైన జ్ఞానం నా బుద్ధికి తోపించి నువ్వే కల్పించిన ఆయన భాషింపజేసేవాడు ఆయనే భాషింపజేసేవాడు ఆయన బుద్ధికి జ్ఞానం ఏదో భాషింపజేస్తాడు వచ్చిన జ్ఞానాన్ని భాషింపజేస్తాడు ఇది స్వామి యొక్క అనుగ్రహం అది అందరికీ కావాల్సింది ఇది దక్షిణామూర్తి గురించి చెప్తూ దురవే సర్వలోకాన విషయే అవరోగిన నిధయే సర్వ విద్యాన దక్షిణామూర్తయే అంటే స్వామిని ఆరాధన చేస్తే జ్ఞానం ఇవ్వడమే కాదు అన్ని సమర్థతలు ఇస్తాడు అంత శక్తిని ఇస్తాడు ఇది దక్షిణామూర్తి ఉపాసన మహాశక్తి ఉపాసన ఇవాళ ఎన్ని ఉపాసనలు అయిపోయి ముగ్గురు అయిపోయి వీరభద్రుడు శరభేశ్వరుడు దక్షిణామూర్తి ఈ రూపంతో కూర్చున్నాడు వీళ్ళు వెళ్ళే ప్రశాంతంగా ఉన్నాడు వీళ్ళు ఏమంటూ వచ్చారు ఆ కోపం ఉంటాడేమో అంటే పరమేశ్వరుడు కోపము లేదు తాపము లేదు సహజ గుణం ఏంటి శాంతం పరమేశ్వరుడు ఎప్పుడు శాంతిస్తాడు మరి అది కోపం ఏమైంది వీరభద్రుడు ధరించి వెళ్ళిపోయింది అది తెలుసుకోవాలి అక్కడ వాడి అధర్మాన్ని అనుసరించి కోపం చూపించాడు తప్ప స్వామి కోపం స్వభావం కాదు తెలుసుకోండి ఈశ్వరుడి కోపం స్వభావం కాదు అది మన కర్మ యొక్క ప్రభావం మన కర్మకి ప్రభావం కానీ ఈశ్వరుడు కోపాన్ని చూపిస్తున్నాడు అది తెలుసుకోవాలి మళ్ళీ ఆయన దండం పెట్టారా అంత కోపం కలిగించేస్తుంటాడు అండి ఆయన కోపంతో ప్రయోగిస్తే ఎవరు ఆపలేరండి ఆయనే ఉపసంహరించాడు చూసారా వీరభద్రుడు వచ్చి తన ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తే ఏ ఒక్క దేవత కంట్రోల్ చేయలేకపోయి అది శివుడు కోపగించుకుంటే తగ్గించగలిగే శక్తి ఏ దేవతకి లేదు తన కోపాన్ని తానే ఉపసంహరించుకోవాలి అందుకే మళ్ళీ ఆయన పాదాలే పెట్టుకోవాలి అందుకే నమస్తే నమస్తే ధర్మనే బాహుద్యాముఖ నమకం చెప్తున్నది ఏమిటి దీని అర్థం స్వామి నీ కోపానికి నమస్కారం నీ కోపం నువ్వే ఉపసంహరించుకున్నాను రక్షించలేదా వెంటనే ఆయనే శాంతమూర్తి అయిపోయాడు రెండు ఐదు కోపగించుకుంటే ఘోరమూర్తి శాంతంగా కనిపిస్తే అఘోరమూర్తి ఘోరము అఘోరము రెండు ఐదు ఆయనే శాంతమైపోయాడు శాంతాన్ని స్వభావం అండి అందుకు స్వభావ సిద్ధంగా శాంతంగా ఉన్నాడు పైగా అప్పుడు తనకు సంబంధించి వేదాంతం విషయం తెలియజేస్తున్నాడు మౌనంగాని మౌన వ్యాఖ్య ప్రకటిత వర బ్రహ్మతత్వం వివాదం వర్షిష్ఠాంతే మత ఋషికలై అమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం నరకలిత తిరుముద్ర ఆనందముక్తి స్వాత్మారామం బుధిత వదనం దక్షిణ సౌమ్యంగా చిన్నుద్రతో జీవ బ్రహ్మ ఐక్యాన్ని చూపిస్తూ శాంతిని తెలియజేస్తున్నాడు ఇది ఆ చిన్నుద్రలో ఉన్నటువంటి ఆంతర్యం చిన్నుద్ర గురించి చెప్తే నిద్ర పెరుగుతుంది అని నిజానికి ఒక్కొక్క వేదాంతం చెప్పమంటారు ఒక క్లుప్తంగా చెప్తారు